అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము. అపొస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు చదువుకోవాలి. అందులో 6వ వచనాన్ని చదువుతున్నా. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు, వీరందరూ యేసు అని వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ఏకీభవించండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మహిమా స్వరూపి, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన మీ నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. ఈ నూతన మాసమును బట్టి, మే మాసమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. 2వ తేదీని బట్టి మీకు వందనాలు. మొదటి ఉపవాస దినముగా మేము కలిగి ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలము ప్రాతకాల సమయం అందే మీ పాదాలను ఆశ్రయించడానికి ఇచ్చిన ఈ చక్కటి ఏర్పాటును బట్టి కూడా మీకు వందనాలు. మా ప్రియులు కోనసీమ సహవాసాన్ని ఎంతో ఆశ్చర్యకరంగా మీరు కట్టారు, సంవత్సరకాలం నడిపించారు. ఈ రాత్రికి కోనసీమ ప్రయాణం, రేపు కోనసీమలోను, ఆదివారం సాయంత్రం వారస కోసం రేపు శిక్షణ తరగతులు. ప్రభుగా ఎంతో బిజీలో నాయన ప్రతిష్ఠించుకున్న దినం ఈ దిన ముందు మీరు గొప్ప జయాన్ని ఇస్తారని, 4వ తేదీని మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపించడానికి కోనసీమ సహవాసాన్ని మీరు వాడుకుంటున్నందుకు కూడా మీకు వందనాలు. ఆశతో నీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తూ సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటూ ఉన్నా. చదవబడ్డ లేఖన భాగం అర్థమైనట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, మనం శుక్రవారం ఉదయ కాలపు ధ్యానాల్లో భాగంగా సంఘముగా కూడి సంఘం పట్ల దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, సంఘ జీవితం కొరకు సంఘము గుర్చిన విషయాలు మనం ప్రతి శుక్రవారం ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మరికొన్ని విషయాలు ఉదయ కాలం ధ్యానం చేయడానికి మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తా ఉన్నారు. చదవబడ్డ లేఖన భాగంలో మీరు అంశాన్ని ఒక టైటిల్ పెట్టుకుని రాసుకోవాలనుకుంటే ఇట్లా రాసుకోవచ్చు: ఏ రాడికల్ చర్చ్, హెచ్ ఏ రాడికల్ చర్చ్, మార్పు కోరే సంఘం, మార్పు తీసుకొచ్చే సంఘం అని రాసుకోవచ్చు. సంఘం అనగానే మనం విశ్వాసుల సమూహము అని ఎరుగుదము. అయితే సమాజాన్ని కూడా సంఘం అని పిలుస్తారు. సమాజంలో కూడా మనుషులే ఉంటారు, సంఘంలో కూడా మనుషులే ఉంటారు. ఇదేమో యేసుక్రీస్తు ప్రభు రక్తమిచ్చుకున్న సంఘం, కుల సంఘాలు, రాజకీయ సంఘాలు, చాలా పేర్లతో, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, చాలా పేర్లతో పిలువబడతా ఉన్న దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న సంఘం లోకానుసారమైనది కాదు, లోకంతో సరితూగేది కాదు, లోకంతో కలిసిపోయేది కూడా కాదు. చదవబడ్డ వాక్య భాగంలో సంఘం ఎలా కనబడుతుంది, లోకం సంఘాన్ని ఎట్లా చూస్తుందో మనకి అర్థం కావాలి. 17వ అధ్యాయంలో రెండవ వచనం పౌలు తెస్సలోనిక పట్టణానికి వచ్చాడు. తెస్సలోనిక పట్టణానికి వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్లి మాట్లాడుతున్నాడు. రెండవ వచనం పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడని లేఖనములో నుండి దృష్టాంతములెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుచుండెను. పౌలు యూదుల సమాజ మందిరాల్లోకి వెళ్లి వాళ్ళతో కలిసిపోవటం కంటే కూడా వాళ్ళకి సత్యాన్ని చెప్పడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. మీరు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు, మీరు మెస్సే కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు మృతులు చనిపోయి తిరిగి లేవాలి అని లేఖనాలు చెప్పాయి. ఆ క్రీస్తు వచ్చాడు, ఆయన చంపేశారు, ఆయన తిరిగి లేచాడు. ఎవరు ఆ క్రీస్తు అంటే నేను మీకు ప్రకటిస్తున్న యేసే ఆ క్రీస్తు అని తర్కిస్తున్నాడు. 3 విశ్రాంతి దినాలు తర్కిస్తున్నాడు. అది చాలా మంది సత్యాన్ని గ్రహించడానికి కారణమైతే 4వ వచనం వారిలో కొందరును భక్తి పరులగు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి, నిజమే ఇది సత్యం అని కలిశారట. అయితే 5వ వచనంలో యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లర చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురుకు తీసుకుని వచ్చటకు యత్నం చేసిరి. అపోజిషన్ వచ్చింది, పర్సిక్యూషన్ వచ్చింది, యూదులు టీంగా వచ్చి అల్లరి చేస్తున్నారు పట్టణం అంతా. వాళ్ళు చేర్చుకున్న సమాజ మందపు అధికారి యాసోని ఇంటి మీద పడ్డారు. 6 ఆ ఇంట్లో వీరు పౌలు టీము కనబడకపోవడం బట్టి యాసోను కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయి ఇలా అన్నారు, ఆ మాట అండర్లైన్ చేయండి, భూలోకమును తలకిందులు చేసిన వీరు. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఆ పదాన్ని వాడారు, భూలోకాన్ని తలకిందులు చేసిన వీరు. దే టర్న్డ్ ఎర్త్ అప్సైడ్ డౌన్. అందరూ ఒక మార్గంలో వెళ్తే ఉంటే ఇక్కడ రివర్స్ వెళ్తున్నారు, తలకిందులుగా వెళ్తున్నారు, రటమతంగా ఉన్నారు. ప్రియులరా, వాళ్ళు ఏమైతే మాట్లాడారో అది సత్యం. సంఘం లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు, సంఘం లోకస్తులతో కలిసిపోవడానికి వీల్లేదు. దేవుని సంఘం వేరు, లోకం వేరు. లోక సంబంధమైనది కాదు దేవుని సంఘం. లోకానికి దిక్చూసిగా, లోకానికి దిక్చూసిగా, దేవునికి ప్రాతినిధ్యం వహించేదిగా, దేవుని రాజ్యంలో దేవుని రాజ్యం యొక్క ఉన్నత ప్రమాణాలు కలిగిందిగా, దేవుని రాజ్య ప్రభావాన్ని లోకంలో చూపించేదిగా సంఘం ఉండాలని ఆయన ఉద్దేశించాడు. కావున ప్రియులరా, ఏ చర్చ అయినా సరే రాడికల్ గానే ఉండాలి. సహజంగా ఈ రాడికల్ అన్న పదం నెగిటివ్ వర్డ్. కాలేజీలో రాడికల్ స్టూడెంట్స్ ఉంటారు, రాడికల్ యూనిట్స్ ఉంటాయి, రాడికల్ యూనియన్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే వీళ్ళు తిరుగుబాటుదారులు, లేదా వీరు విప్లవకారులు, వీళ్ళు గొడవలు చేసేవారు అన్నట్టుగా ఆ పదం వాడతారు. కానీ తిరుగుబాటుదారులు అని కాదు, కాని కలిసిపోయేవారు కాదు, నిలబడేవారు, మారిపోయేవారు కాదు, మార్పు కోరేవారు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి పరిస్థితులు ఎలాగున్నా సరే వారు ప్రభు కొరకు నిలబడేవాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. కావున పిల్లరా, నేను లోకం సంఘం వేరువేరుగా ఉండాలి, లోకానికి సంఘం ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది బైబిల్ అంతా చెప్తా ఉన్న సత్యమై ఉండగా, ప్రాముఖ్యంగా ఎవరి కోసమో కాదు కాని మన కోసం ఈ ఎస్ఎఫ్జే సంఘం, మీ స్థానిక సంఘాలు, ఎస్ఎఫ్జే సహవాసాలు, సహవాసమన్నా సంఘమన్నా ఒకటే, కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అసెంబ్లీస్. మనం దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడో అలాగే ఉన్నామా అన్నది మన ముందున్న కీలక ప్రశ్న. అందులో ఇక్కడ మనం చూస్తున్న మాట, వాళ్ళు సత్యాన్ని ప్రకటిస్తున్నారు, ప్రకటించకుండా నోరు మూసుకొని కూర్చోలేకపోతున్నారు. నాకు తెలిసిన సత్యం, నన్ను రక్షించిన సత్యం నా సహోదరులకు తెలియాలి. నేను నరకాన్ని తప్పించుకున్నాను, నా చుట్టూ ఉన్న సమాజం కూడా నరకాన్ని తప్పించుకోవాలి. నేను పరలోకానికి వెళ్తున్నాను, నా చుట్టూ ఉన్న సమాజం కూడా పరలోకాన్ని నడిపించబడాలి. నేను నిజ దేవుని ఎరిగాను, నా చుట్టూ ఉన్న సమాజం నిజ దేవుని ఎరగాలి. నేను రుచి చూసింది, నేను పొందుకున్న మేలు నా ఒక్కడికే అట్టి పెట్టుకుంటే స్వార్థపరుడై ఆ బంధువులకి, నా స్నేహితులకి, నా మిత్రులకు, నాకు పరిచయం ఉన్న వాళ్ళకి అందించాలి అన్న స్పృహ ఖచ్చితంగా లివింగ్ చర్చ్కి అలాగే ఉంటుంది, సజీవ సంఘం అలాగే ఉంటుంది. అయితే మనం సజీవ సంఘమన్నా అయి ఉండాలి, లేదా మృత సంఘమైనా అయి ఉండాలి. మనం లివింగ్ చర్చ్ అయినా అయి ఉండాలి, లేకపోతే డెడ్ చర్చ్ అయినా అయి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, పునరుద్ధానుడు, ఆయన జీవాధిపతి, ఆయనకి మరణం రాదు. యేసుక్రీస్తు ప్రభు శిరసత్వం కింద ఉన్న ఏ సంఘమైనా సజీవంగా ఉండాలి, జీవం కలిగి ఉండాలి, ప్రభావం చూపిస్తూ ఉండాలి, ప్రభు ఆశించినట్లుగానే ఉండాలి. కానీ ట్రెడిషనల్ చర్చెస్ ఏవైతే ఆదివారం సంఘాలు చూస్తున్నామో, ట్రెడిషనల్ చర్చెస్ లో ఆ ప్రభావం లేదు అనిపిస్తుంది. ఆ రాడికలిజం లేదు అనిపిస్తుంది. ఇదేదో తంతు కింద మొక్కుబడిగా ఉన్నారు తప్ప, దేవుడు చెప్పమన్నట్టుగా చేయమన్నట్టుగా చేసే విషయాలు మిస్ అయ్యారు అనిపిస్తుంది. వాళ్ళు సరిగ్గా లేరు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కాని మనం సరిగ్గా ఉండాలి అని చెప్పడమే నా ఉద్దేశం, దాన్ని జ్ఞాపకం చేయడమే నా ఉద్దేశం. కావున పిల్లరా, చెప్పకుండా ఉండలేకపోయాడు పౌలు. వెళ్తున్నాడు, తర్కిస్తున్నాడు. ఆయన ఆ ప్యాషన్ 4వ వచనం, అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో అనేక మందిని గెలుచుకోవడానికి కారణమైంది. 5వ వచనం పర్సిక్యూషన్ కూడా కారణమైంది, వ్యతిరేకత కూడా కారణమైంది. వ్యతిరేకత వచ్చింది, అట్లాగే అనేక మంది ప్రభువులు కూడా వచ్చారు. వాళ్ళకు ఒక పేరు వచ్చింది. ఏం పేరు? 6వ వచనం, భూలోకాన్ని తలకిందులు చేసేవారు. వాళ్ళ మీద ఒక అభియోగం మోపారు. ఏంటి అభియోగం? 7వ వచనం, వీరు చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నారు, కైసరి చట్టాలకు విరోధంగా నడుచుకుని వారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్తున్నారని చెప్పి అబద్ధపు అభియోగాలు, అభాండాలు, నేరాలు, నేరారోపణలు వాళ్ళ మీద చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. స్టిల్ అయినా సరే సంఘం బెదిరిపోలేదు, నిలబడింది, ప్రభావం చూపించింది, కొనసాగింది అన్న మాట దగ్గర నేను 11వ వచనాన్ని 17వ వచనాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అక్కడ 4వ వచనంలో 3వ వచనంలో 3 విశ్రాంతి దినాలు తర్కించాడు అన్న మాట దగ్గర, విశ్రాంతి దినం అంటే సాటర్డే కదా వాళ్ళంతా కూడా సమాజ మందిరాల్లో యూదులు కొడుకునేది, వారంలో ఒకరోజు భక్తి చేశాడేమో పౌలు అన్నట్టుగా అనిపిస్తుంది, గాని వాస్తవానికి అది కాదు. వాళ్ళు విశ్రాంతి దినం అందే కొడుకుంటారు, అది యూదుల పద్ధతి. కాబట్టి ఈయన విశ్రాంతి దినానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, 3 వారాలు అలాగే చేశాడు. కానీ 17వ వచనం చదివితే, 16వ వచనం 17వ వచనం చదివితే వాక్యం ఎలా అంటుంది, పౌలు ఏథెన్స్ లో వారి కొరకు కనిపెట్టి ఉండగా ఆ పట్టణము విగ్రహాలతో నిండి ఉండుట చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినం సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. పౌలు ఎలా కనబడుతున్నాడంటే ప్రతి దినం తర్కించేవాడు, కళ్ళతో చూస్తున్నా నాకేమీ కనబడడం లేదు, అంతా బాగుంది అని మోసంలో ఉన్నవాడు కాదు. వీళ్ళ ఆసక్తి గొప్పది, వీళ్ళ ఆచరణ సరిగ్గా లేదు, వీళ్ళు దేవుని కొరకు తాపత్రయపడుతున్నారు కానీ వాళ్ళ భక్తి జ్ఞానానుసారమైంది కాదు అన్నది ఆయన హృదయాన్ని మండిస్తూ ఉంది. ఆయన దానికి కూర్చొని ఏడవడం కాకుండా ఎన్ని ప్రకటిస్తున్నాడు, చెప్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు, డిబేట్ చేస్తున్నాడు, వాదిస్తున్నాడు, తర్కిస్తున్నాడు, చూపిస్తున్నాడు. సరే పౌలే కాదు, అదే అధ్యాయంలో 11వ వచనంలో బెరయ సంఘం కోసం ఒక మాట రాయబడింది. అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, వీరు అంటే బెరయ సంఘ విశ్వాసులు, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినం లేఖనాలను పరిశోధించుచు వచ్చిరి. ఇది ఎంత ఆశ్చర్యమో, పౌలను వచ్చి బోధ చేస్తే, శీల వచ్చి బోధ చేస్తే, పౌలు శీల చేసిన బోధలకి మీరు అద్భుతంగా చెప్పారు అని వాళ్ళకి ఏదో పొగడతలు పొగడడం కాకుండా విన్నారు, కానీ ఏం చేస్తున్నారు సంఘం, ప్రతిరోజు అవునా అవునా వాక్యం అలాగే ఉందా అని చెప్పి ప్రతిరోజు స్టడీ చేస్తున్నారు. పౌలు ప్రతిరోజు తర్కిస్తున్నాడు, బోధిస్తున్నాడు, సంఘం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తుంది, ప్రతిరోజు వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంది. అది జీవము గల సంఘం చేసే పని. అలా కాకుండా మడిగట్టుకుని కూర్చొని ఏమీ పట్టనట్టుగా, లోకం కోసం భారం లేకుండా, ఆత్మల కోసం పరితాపం లేకుండా, దేవుని రాజ్య విస్తరణ కావాలి అన్న ఆశ లేకుండా ఉంటే దట్ ఈజ్ డెడ్ చర్చ్. జీవించుచున్నావని పేరుంది గాని మృతుడివే అన్నాడు. నీలో జీవం లేదు, నీలో పరితాపం లేదు, నీలో ఆత్మల భారం లేదు, నీలో రాజ్య విస్తరణ భారం లేదు, నీలో అనుదిన భక్తి లేదు, నీకు వాక్యం మీద పట్టు లేదు, నీకు వాక్యం మీద పట్టు లేదు అన్న విషయాలు సూటిగా వాక్యం అంతా మాట్లాడుతుంది. యేసయ్య ఏం కోరుకున్నాడు సంఘం నుంచి, ఏం బోధించాడు ఆయన? కొన్ని కీలకమైన వాక్యాలు మనం చదవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చదవాలి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్లి, తండ్రి, సారీ, యోహాను సువార్త 15:18-19 లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములోంచి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎంత విచిత్రమైన మాట. 20లో కూడా దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసించురు, నా మాట గైకున్న ఎడల మీ మాట కూడా గైకుందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరగరు గనుక నా నామ నిమితి వీటన్నిటిని మీకు చేయుదురు అన్నాడు. కాబట్టి లోకం మిమ్మల్ని సత్కరిస్తుంది, సన్మానిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఏం చెప్తే దానికి వాహ్వా వాహ్వా అంటుందని ప్రభువు చెప్పల. ప్రభు ఏమన్నాడంటే, నన్ను సిలువేసిన లోకం మిమ్మల్ని ఎందుకు సుఖపడుతుంది, నన్ను ద్వేషించిన లోకం నా పక్షంగా నిలబడ్డ మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తుంది. కాబట్టి దీనికి ఏదో మీరు ఆశ్చర్యపడొద్దు, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుతారు. మన ముందున్న కీలకమైన ప్రశ్న ఏంటంటే, మనం ఎవరు అప్రూవల్ కోసం తాపత్రయపడుతున్నాం? మనుషుల అప్రూవలా, దేవుని అప్రూవలా? ఎవరు అంగీకారం కోసం మనం తాపత్రయపడుతున్నాం? దేవుని అంగీకారమా, మనుషుల అంగీకారమా? సహజంగా లోక సంబంధులకి మనం నచ్చం, మన తీరు నచ్చదు, మన భక్తి నచ్చదు, మన భక్తి తీవ్రత కూడా నచ్చదు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళలాగా ఉండేవాళ్ళు కావాలి. సినిమాలకు వెళ్ళేవారు, తాగేవారు, అబద్ధాలు ఆడేవారు, మోసాలు చేసేవారు, సరసపు మాటలు మాట్లాడేవారు, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో వాటి కోసం ప్లాన్ వేసేవారు. లోకం మోసపోయింది. మోసపోయిన వారే లోకంలో కలుస్తూ ఉంటారు. మనం మోసం నుంచి బయటకు వచ్చిన వారు, మనోనేత్ర వెలిగించబడ్డవారు, మనం పరలోకాన్ని, పాతాళాన్ని, భూలోకాన్ని, ముల్లోక పరిస్థితులను ఎరిగిన వారము, మనము జనన మరణాల రహస్యాలు ఎరిగిన వారము, మన పునరుద్ధాన జీవితం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళం, మూనాల ముచ్చటైన జీవితంలో ఏదో పెద్ద పెద్ద టార్గెట్లు, బతికేదేమో మూనాలు ఉండేది, కానీ ఆశలేమో పెద్ద పెద్ద ఆశలు, పెద్ద పెద్ద ప్రణాళికలు, విపరీతమైన సంపాదన. కానీ పట్టుకుపోతారా? పట్టుకుపోరు. మనకేం తెలుసు అంటే, ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్తాం, ఏమి తీసుకురాలేదు, ఏమి పట్టుకొని పోలేము. కాబట్టి మనం ప్రభువును కలుసుకోవాలి, ప్రభు ముందు నిలబడాలి, తీర్పు సింహాసనం నిలబడాలి. రాడికల్ గా ఉంటే నిర్ణయాలు ఉండాలి. లోకం మనం చూసి పిచ్చోడు, వెర్రోడు, బతకడం చేత కాదు, అమాయకుడు, పప్పు శుద్ధ, అట్లాగే మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేద్దాము? లోకాన్ని మెప్పించడం కోసము వాళ్ళు మాట్లాడుతున్న బూతులు మనం మాట్లాడదామా? వాళ్ళు చేస్తున్న తప్పులు మనం చేద్దామా? వాళ్ళు మోసపోయినట్టుగా కూడా మనం కూడా మోసంలో బ్రతుకుతామా? ఒక తమ్ముడు ఇలాగ అన్నాడు, మేము పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు సేవ చేసేవారు, కాబట్టి నేను అలాగే పెరిగాను. కానీ ఉద్యోగం చేస్తూ సేవ చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను చూసి, వీడు తేడాగా ఉన్నాడేంటి, ఏమి తిట్టడు అని నన్ను అలా చూస్తూ ఉంటే, వాళ్ళ అప్రూవల్ కోసం నేను బూతులు ప్రాక్టీస్ చేసేవాడిని, బూతులు నేర్చుకునేవాడిని అన్నాడు. నిజమే, ఎవరి అప్రూవల్? లోకం అప్రూవలా? చాలాసార్లు చాలాసార్లు వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తాం, కానీ ప్రభు ఏమనుకుంటాడు? నా ముందున్న పితరులు ఎట్లా జీవించారు? యేసుక్రీస్తు ప్రభు నా స్థానంలో ఉంటే ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటాడు? ఏ ఎండకు ఆ గొడుగు, ఏ వాతావరణానికి ఆ రంగు, ఓసరి వెళ్ళి అలా ఉంటాడా? ఆహా ఆహా, ఏకరీతిగా ఉంటాడు. అయితే గీతే లోకం మారాలి తప్ప ప్రభు ఎందుకు మారతాడు? అయితే గీతే లోకం మారాలి తప్ప సంఘం ఎందుకు మారుతుంది? మారదు, మారకూడదు, నిలబడాలి, నిలబడాలి. ఈరోజు సంఘాల విషయంలో కొన్ని మాటలు ఇలా వింటున్నా, ఫ్రెండ్లీ చర్చ్, మిషన్ మైండెడ్ చర్చ్, కంపాషనేట్ చర్చ్, జనరస్ చర్చ్, హ్యాపీ చర్చ్, వండర్ఫుల్ చర్చ్, హోలీ చర్చ్, ఈ పదాలు వింటున్నాం. కానీ లివింగ్ చర్చ్ ఆర్ రాడికల్ చర్చ్, ఈ జీవము గల దేవుని సంఘం అని చెప్పి ఒక సంఘం పేరు పెట్టుకుంది. ప్రభుకు మహిమ, వారు నిలబడడానికి ట్రై చేస్తున్నారు. కొన్ని సంఘాలు భక్సింగర్ సంఘాలు పరిశుద్ధత కోసం అట్లాగే కాంప్రమైజ్ అవ్వకుండా ట్రై చేస్తున్నారు. కానీ మరలా ప్రమాదం ఏంటంటే ఆదివారమే, సోమవారం మరలా ఏముండదు, ఆదివారం మాత్రమే. ఆదివారం ఉద్యోగం చేయకూడదు, ఆదివారం బిజినెస్ చేయకూడదు, ఆదివారం ఏమి చేయకూడదు. నేను అంటాను ఆ కసి రోజు ఉండాలి, ఆ జీవిత విధానం రోజు ఉండాలి, అలాగే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా ఉండకపోతే మనం మోసపోయిన వారమే. ఇలా అందాం, బైబిల్లో బాప్తిస్మిచ్చి యోహాను ఎట్లా కనబడతాడు, బాప్తిస్మిచ్చి యోహాను ఎట్లా కనబడతాడు? ఎలాగైనా పర్లేదు, మనుషుని సంపాదించుకోవాలి అని ఏమైనా పరిగెట్టాడా? ఆహా, ఎలాగైనా పర్లేదు మనుషుని సంపాదించుకోవాలని పరిగెట్టిన వాడు కాదు, ప్రభు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన దూత స్వరం. ఆయన ఎత్తుపల్లను సరిచేసేవాడు, ఆయన ప్రభువుకు ముందుగా వచ్చినవాడు. ఆయన జీవితాన్ని ఎట్లా చూస్తామంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే, 7వ వచనాన్ని మనం చదివితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందవచ్చుడు చూచి సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? ఎ జనరేషన్ ఆఫ్ వైపర్స్ అన్నాడు, పాము పిల్లలు అన్నాడు, దెయ్యం పిల్లలు అన్నాడు, పిశాచి పిల్లలు అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. అదేంటది? నిజమే, అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు. దానికి ఎందుకు ఉలుగుపాటు? ఆయనేమి ఉలుగుపాటు కోసం భయపడేవాడు కాదు, అలాగే అన్నాడు. అంటూ అంటూ ఇంకేమంటాడు? చస్తారు అన్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఆవిడ. ఎవరి చేతిలో చేస్తారు? దేవుని చేతిలో చేస్తారు అన్నాడు. మీరు సర్పసంతానం లాగా, దెయ్యం పిల్లలాగా ఎట్లాగే లోకానుసారంగా ఉంటే పోతారు అన్నాడు. ఇంకేం మాట్లాడతాడు? కిందకు వచ్చేసరికి మీకు బుద్ధి లేదు, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి, మారు మనసు తగిన ఫలమును ఫలించుడి. ఆశ్చర్యం ఏంటంటే అలాంటి మాటలు ఎవరైనా వింటారా అని మనం అనుకుంటాం. కానీ ఎంతమంది బాప్తీసం తీసుకుంటున్నారు, ఎంతమంది జీవితాలు మార్చుకుంటున్నారు. అక్కడికి లూకా సువార్త 3వ అధ్యాయంలో ఈ సన్నివేశమే చూస్తాం. బాప్తీసమిచ్చి యోహాను కొండ బదులు కొట్టినట్టుగా ముక్కుసూటిగా పరలోకానికి వెళ్దామని చెప్పి ఆశపడుతున్నారు, లేకపోతే పరలోకం వెళ్తామని చెప్పి ఓ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది పరలోకం ఇలాగే ఉంటారా, పరలోకానికి వెళ్ళేవాడు జీవించే విధానం ఇదేనా అని సూటిగా అడుగుతున్నాడు వాళ్ళని, సూటిగా అడుగుతున్నాడు వాళ్ళని. దానికి వాళ్ళకి అర్థమైంది. ఇంకా వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, బాబు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, మరి నీ కోపడడం కాదుగా, నీకేం కావాలి చెప్పు, అలా ఉంటామని చెప్పి అడిగితే ఆయన మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జనసమూహం చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అందుకు 9వ వచనం అన్నాడు, గొడ్డలు చెట్ల బారిన ఉంచబడి ఉంది, మంచి ఫలం ప్రతించకపోతే ఫలించని ప్రతి చెట్టు నరికి నరకబడి అగ్నిలో వేయబడి అని చెప్పాను. 10, జనులు అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు,
12వ వచనం సుంకరులు అడుగుతున్నారు మమ్మల్ని ఏం చేయమంటావు. 14వ వచనం సైనికులు అడుగుతున్నారు మేమేం చేయాలి అడుగుతున్నారు. ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు వచ్చి అవును ఏం చేయమంటారు చెప్పండి అలాగే చేస్తాం మారతాం అదే అడుగుతున్నారు. రాజైన హేరోదు ఆయన హేరోదియను ఉంచుకున్నాడు అన్న మాట మీద ఎవరైనా రాజు దగ్గరికి వెళ్ళి నీకు ఇది తగిన రాజుగా ఉన్న నువ్వే ఇట్లాగ తప్పు చేస్తే నీ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సాధారణ విశ్వాసులు సాధారణ సామాన్యులు ఏం చేస్తారు, నీతిమాన్ పని చేసావు కదా అని చెప్పి నేరుగా ముక్కుసూటికి వెళ్ళి అడిగాడు ఆయన. దానికి జైల్లో పెట్టారు, తల తీసేశారు. ఆ విషయం మనకు తెలుసు. ఇప్పుడు యోహాను తల తీసేశారు కాబట్టి యోహాను జైల్లో పెట్టారు కాబట్టి నోరు మూసుకొని కూర్చుందామా, మనకెందుకు వచ్చిన గొడవ బాబుని కూర్చుందామా? నో, యోహాను ఏమి నష్టపోలా, యోహాను గెలిచాడు. ఆ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తుంది, ఆ బోధ ఇప్పటికీ ప్రభావం చూపిస్తుంది. ఆయన జీవితం ఆదర్శప్రాయం, ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. స్టెఫన్ ఎట్లా చూస్తాము అపొస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో, అసలుకి ఇలా మాట్లాడితే ఏం చేస్తారు అన్న భయం ఉందా అంటే లేదు. వాళ్ళు ఏం చేస్తారు అని భయపడి వాళ్ళందరూ నన్ను మంచిగా పొగడాలి అని కోరుకునేది కాదు జీవము గల సంఘం. దేవుడు ఏం చెప్పమన్నాడు అదే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అదే. స్టెఫను 7వ అధ్యాయంలో చెప్పిన బోధకి పటపటపటపట పళ్ళు గొరికి రాళ్ళు ఇచ్చి ఉట్టు చంపేశారు ఆయన్ని. నష్టపోయాడా? ఆహా, నష్టపోలా, ప్రభుని కలుసుకున్నాడు, ఆ ప్రభు సింహాసనం వద్దకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు జీవిత విధానం అలాగే ఉంది. ఆయనేమి కాంప్రమైజ్ అవలా, ఆయనేం కాంప్రమైజ్ అవలా, ఆయన బోధ అలాగే ఉంది. ఇక శాస్త్రులు పరిశీలి కనబడితే ఒంటి కాలు మీద లేచి నిలబడతాడు. రే సున్నం కొట్టిన సమాధి అంటాడు. నువ్వు చెప్పేదానికి చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా? మీ బోధకి బ్రతుక్కి ఏమైనా సంబంధం ఉందా? ఎంత కఠినంగా మాట్లాడతాడు. దేవాలయానికి వెళ్ళాడు, మీరు దొంగల గుహగా మార్చారు, మీరు బిజినెస్ గా మార్చేశారు, నా తండ్రి ఇంటిని వ్యాపారటులుగా చేశారని చెప్పి ఎంత కోపం తెచ్చుకున్నాడు ఆయన. అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో కోపగించండి, కోపపడండి, తిట్టండి అని చెప్పడం నా అభిమతం కాదు. కానీ లోకంతో సంఘం కలిసిపోవడానికి వీల్లేదు, లోకాన్ని చూసి సంఘం ఓతలు పెట్టుకోవడానికి వీల్లేదు. లోకం సంఘాన్ని చూసి మార్పు పొందాలి, లోకం సంఘంలో ఆ ప్రేమను చూసి ప్రేమను అర్థం చేసుకోవాలి, పరిశుద్ధతను అర్థం చేసుకోవాలి. వీఆర్ ద సాల్ట్, వీఆర్ ద లైట్. మనలో జీవం ఉంది, మనలో వెలుగు ఉంది, మనలో సారం ఉంది, అది లోకానికి ఇవ్వాలి. మనం లోకం దగ్గర నేర్చుకోవడం కాదు, లోకం మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, సంఘమే లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం ఏం బోధించాడు ఆయన, ఏం అర్థమవ్వాలి మనకి? చాలాసార్లు నాకు భలే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒకటే, మనం అర్థం చేసుకుంటుంది ఒకటే. బైబిల్ బైబిల్గా అర్థం చేసుకోవడానికి బదులు బైబిల్ మనకు తగ్గట్టుగా మౌలు చేసేసుకుంటున్నాం. ఎందుకంటే సువార్తలు చదవం, యేసుక్రీస్తు ప్రభు బోధలు చదవం, యేసయ్య చెప్పాడు లేదా చూడవు. ఏదైనా వాగ్దానం మీ చేతికి వస్తే ఇది ఎవరు చెప్పారు, యేసు ప్రభు చెప్పాడా? ఖచ్చితంగా చెప్పున్నాడు. ఆయనేమో కింగ్డమ్ విషయాలు మాట్లాడతాడు, పరలోక రాజ్య సంబంధ విషయాలు మాట్లాడతాడు, దేవుని రాజ్య సంబంధ విషయాలు మాట్లాడతారు. అది ఆత్మ సంబంధమైంది, దేవుని రాజ్యం భోజనం పానం కాదు. గాని ఆ సంతోషము ఆనందము ఆ పరిశుద్ధాత్మందరి ఆనందము, దేవుని రాజ్యం నీతి సంతోషం పరిశుద్ధాత్మందరి ఆనందం ఆత్మ సంబంధమైంది. ఈయన మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొట్టమొదటి ప్రసంగం, ద సర్మన్ ఆన్ ద మౌంటైన్, ఆ మొట్టమొదటి ప్రసంగంలో నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అబ్బా ఏం మాట్లాడతాడు అని నోరు తెరిచి మనం ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తే ఆయన మాట్లాడేది ఎంత విచిత్రంగా ఉంటాయో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపు సాగను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాయా? ఒకటి, ఆత్మ విషయాలు, ఆత్మ కనబడదు కాబట్టి నమ్మే పరిస్థితులు లేవు. దీనులైన వారు ధన్యులు, దీనులు అన్న మాట దగ్గర, మీక్ అన్న మాట దగ్గర అదేదో మనం తగ్గిపోయాము, మనం అలా తగ్గించుకొని అధీనంగా అన్నిట్లో వెనకడికి వేయటం మంచిది కాదు అని మనం అంటాము. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం తర్వాత ముందు భూమి మీద చాలా పనులు ఉన్నాయి, భూమి మీద చాలా ఆశలు ఉన్నాయి, వాటి కోసం పరిగెడుతున్నాం. ఆయనేమో దీనత్వాన్ని పొగుడుతున్నాడు, పరలోకాన్ని చూపిస్తున్నాడు. 4వ వచనం ఇంకెంత విచిత్రంగా ఉంటుందో, దుఃఖపడు వారు ధన్యులు, వారు వాదార్చబడుతురు. దుఃఖపడితే ధన్యత, అవును అదే అంటాడు ఆయన. 6వ వచనం, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. ఆకలేస్తే ఏం చేయాలి? ఏమన్నా చేయి, ఆకలేస్తే ఎవరేమనరు, ఏం చేసైనా కడుపు నింపుకో. అది కాదు ఆయన బోధ, నీతి కొరకు ఆకలి తప్పులు అది ధన్యత అని మాట్లాడతాడు. కిందకొస్తే 10వ వచనం, నీతి కొరకు హింసలు ధన్యత అంటాడు. నీతి కొరకు హింసలు ధన్యత. 8వ వచనంలో, హృదయశుద్ధి, దేహశుద్ధి కాదు హృదయశుద్ధి ధన్యత, వాళ్ళు దేవుడిని చూస్తారు అంటున్నాడు. 11, 12వచనాల్లో, నా నిమిత్తం జనుని మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డమాటలు పలుకుతారు, మీరు ధన్యులు, ఎగిరికి అంతేయండి, మీ పరలోకంలో అధికం అవుతుంది. ఏంటి బోధ? యేసుక్రీస్తు ప్రభు బోధన ఏమని అర్థం చేసుకోవాలి? ఆయన టీచింగ్ ఎట్లా ఉంది, ఆయన ప్రీచింగ్ ఎట్లా ఉంది, ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉంది? ఇలా మాట్లాడితే తక్కువ జనం వస్తారు, ఇలా మాట్లాడితే ఎక్కువ జనం వస్తారు. జనాన్ని ఆకర్షించే బోధ, జనాన్ని ఆకర్షించడానికి అద్భుతాలు. అలాగేమన్నా చేశాడా? లేదు, సత్యాన్ని చెప్పాడు, మార్గాన్ని చూపించాడు, జీవాన్ని బోధించాడు, పాపాన్ని పాపంగా ఖండించాడు, పాపిని ప్రేమించాడు. దాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో చూస్తున్నాం. మనం ఆ ప్రభువుని చూసిన, మనం పౌలుని చూసిన, స్టెఫన్ చూసిన, భూలోకాన్ని తలకిందులు చేసిన వారు, భూలోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వారు గానే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథం సూటిగా మనతో మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. ఏమంటాడు ఆయన? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వాక్యాలు బాగా చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలకుంటున్నాను. ఏమివ్వాలట? నీ కాళ్ళు ఇచ్చే, నీ చేతులు ఇచ్చే, నీ బ్రెయిన్ ఇచ్చే, నీ లివర్ ఇచ్చే, నీ బాడీ మొత్తం ఇచ్చే. విచిత్రంగా ఉంటుంది, తలనీలాలు ఇస్తే గొప్ప భక్తి అనుకున్న పరిస్థితి, ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి దశం భాగం ఇస్తే గొప్ప భక్తి అనుకున్న పరిస్థితిలో మనం ఉన్నాం. ఆయన ఏమంటాడు? అంతా ఆయందే, నీదేది లేదు, ఒక వెంట్రుక కూడా నీది కాదు, హోల్ బాడీ ఆయంది, హోల్ లైఫ్ ఆయంది. మరి ఆయనకి ఏమి ఇవ్వాలి? సర్వాంగ హోమం, సజీవ యాగం. ఇది నాది అన్నానికి ఏది లేదు, అన్ని ఆయనవే, అన్ని ఆయన కోసం ఇచ్చేసుకో. నిలువుదోపిడి కంటే ఘోరం ఈ మాట, నిలువుదోపిడి కంటే ఘోరం, ఘోరం అనడం కంటే కూడా అది న్యాయం, న్యాయం. ఆయన కట్టుకున్న దేవాలయం, ఆయన పెట్టిన భిక్ష, ఆయన ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఆయనది, సొమ్మకూడదు సోకోకూడదు అన్నట్టుగా ఆయన ఇచ్చిన దేహం మీద, జీవితం మీద నీకు నాకు పెత్తనం ఎక్కడది? కుదిరితే రండి, కొంచెం బైబిల్ చదవండి, ఇదేదో బుజ్జగించి బతిమాలుకొని అట్లా లేదు, అట్లా లేదు. ఎలా కనబడుతుందంటే, బాబు సర్వాంగ హోమం, సజీవ యాగం, నీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి, రెండో వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక నలుగురిని చూసి నేను అలా ఉండాలనుకోవడానికి నువ్వు లోకస్తుడివి కాదు, గుడ్డోడివి కాదు, కళ్ళు తెరవబడ్డవాడివి, రక్షించబడ్డవాడివి. లోక మర్యాద, లోక పద్ధతులు, లోక పోకడలు, అసలుకి సంఘంలో ఉండడానికి వీలు లేదు. లోకంతో కలిసి ఉన్నా లోకంతో పులుముకుని ఉండడానికి వీలు లేదు. లోకంలో ఉన్న విషయాలు ఆ చెత్తంతా మనం తీసుకోవడానికి వీలు లేదు. ఒకప్పుడు అలాగే ఉన్నాం, ఒకప్పుడు గుడ్డోలు, ఒకప్పుడు మోసపోయాం, ఇప్పుడు రక్షించబడ్డాం, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం, బైబిల్ వెలుగులో మన జీవితం ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉండాలి మిగతా వాళ్ళని. రెండో వచ్చిన ఆ మాట మాట్లాడుతున్నాడు, లోక మర్యాదను అనుసరించొద్దు. మరేం చేయాలి? ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకో. దాని చేయి. నా ఇష్టం అది లోకం అనుకుంటుంది, నా ఇష్టం కాదు దేవుని ఇష్టము. నా కోసం నేను బ్రతుకుతాను అని లోకస్తులు అనుకుంటారు, నా కోసం కాదు ప్రభు కోసము. దేవుడు నాకేమైనా ఇవ్వాలి అని లోకస్తులు అనుకుంటారు, దేవుడిని నేను సర్వం ఇవ్వాలి అని సంఘం అనుకోవాలి. ఎంత రాడికల్గా ఉంది టీచింగ్? నా టీచింగ్ కాదు, బైబుల్ టీచింగ్ కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టధన్యతలు ఎంత రాడికల్గా ఉన్నాయి. పౌలు జీవిత విధానం ఎంత రాడికల్గా ఉంది. బ్రతికితే క్రీస్తట, చావైతే లాభం అట. పౌలా, ఏంటి నీ జీవితం అంటే, నేను కరెక్ట్ గానే చూస్తున్నాను, నేను కరెక్ట్ గానే వెళ్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు నాకు అట్లాగే అర్థమయ్యాడు, నన్ను వెనక లాక్కుండా నిన్ను చెక్ చేసుకో అంటాడు ఆయన. నేనేమి రాంగ్ డైరెక్షన్ లో, నేను రైట్ డైరెక్షన్ వెళ్తున్నాను అంటాడు ఆయన. అలాగే మాట్లాడతాడు. అంత ఆశ్చర్యకరంగా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం చూస్తామంటే, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, యేసుక్రీస్తు ప్రభు జీవిత విధానం 4వ వచనం నుంచి మనం చదవాలి. మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడాలి. సొంత కార్యాలు కాదు, ఇతరుల కార్యాలట. నా కోసం నేను కాదట, దేవుని కోసం, దేవుడు నీకు అప్పచెప్పిన లోకం కోసం ఇతర కార్యాలు చూడాలి. 5వ వచనం, క్రీస్తు యేసును కలిగి నీ మనసు మీరును కలిగి ఉండుడే. యేసుక్రీస్తు ప్రభు మనసు ఏంటి? దేవుడు, పరలోక రాజు. నేను నాకెందుకు వచ్చింది? నేనెందుకు భూమి మీదకి రావాలి? నేనెందుకు మీ చేత నానా మాట అనిపించుకోవాలి? నేనెందుకు కొరడా దెబ్బలు తినాలి అని అనుకోలా. ఆయన ప్రేమ ఎట్లా మేనిఫెస్ట్ అయిందంటే, ఆయన మనసు 6వ వచనం, మానవుడిగా వచ్చాడు. 7వ వచనం, మనుషుల పొలుగుగా పుట్టాడు, దాసిన స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడిగా చేసేసుకున్నాడు. దాసుడు, రిక్తుడు, ఎంత గ్రౌండ్ లెవెల్కి వచ్చాడు ఆయన. ఇంకా మాట్లాడాల్సి వస్తే 8వ వచనం, తను మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా. ఆ చావు ఎవరు కోరుకుంటారు? ఈ పుట్టుక ఎవరు కోరుకుంటారు? ఇట్లాంటి పుట్టుక ఎవరైనా కోరుకుంటారా? ఇలాంటి చావు ఎవరైనా కోరుకుంటారా? ఇక్కడ ఏమంటాడు, పైగా మన దగ్గరకు వచ్చేసరికి మన విషయంలో ఆయన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటున్నాడు. మనం అలాగే ఉండాలి. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. పరోపకారం విషయంలో, ఇతరులను రక్షించే విషయంలో, దేవుని చిత్తం చేసే విషయంలో త్యాగాలు, సమర్పణ, నష్టాలు, అదే మనకి మాదిరిగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎర్లీ చర్చ్ మనకు ఎలా కనబడుతుంది? ఎర్లీ చర్చ్ మనం ఎలా చూస్తున్నాం? అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం చదివితే, అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం నుంచి మనం చదివితే, బాప్తీసం తీసుకున్నారు మా పని అయిపోయింది అనుకోలే, బాప్తీసం తీసుకున్నారు మా పని స్టార్ట్ అయింది అనుకున్నారు.
బాప్తిస్మానికి ముందు నాన్న రాధాంతం ఏమీ లేదు, ఒకే రోజు 3000 మందిని ముంచారు. బాప్తిస్మ తర్వాత పరిస్థితి ఏంటి? 42వ వచనం, వీరు అపోస్తలు బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుడు ఎందును, ప్రార్థన చేయడందును ఎడతెగకుండా చాలా బలంగా వాళ్ళ వాళ్ళు బిజీ చేసేసుకున్నారు. పరిచర్లు బిజీ చేసేసుకున్నారు. కింద వాక్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో, 43 అద్భుతాలు జరుగుతున్న వాళ్ళ మధ్య, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్న వాళ్ళ మధ్య, భయం పుట్టించే కార్యాలు జరుగుతున్న వాళ్ళ మధ్య, 44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడారు. విశ్వాసులందరూ ఒకటిగా ఉన్నారు, ఒక మనసుతో ఉన్నారు, ఒక భావంతో ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు. ఉమ్మడి ఆస్తి ఆస్తుల విషయానికి వచ్చేసరికి ప్రాణాలు తీసేసుకునే పరిస్థితి. ఆది సంఘం ఆస్తులు జయించింది, కలెక్టివ్ గా ఉన్నారు. 45వ వచనం, ఇదెంత ఆశ్చర్యకరమైన మాట, వారు తమ చర స్థిరాస్తులను అమ్మారు, అందరికి వారు అక్కర కొలది పంచిపెట్టారు. వాళ్ళ ఆస్తులు అమ్ముతున్నారు, పంచిపెడుతున్నారు. 46, వారు ఏక మనసుకులై, ఏక మనసు ప్రతి దినం ఆదివారమే కాదు రాయబడ్డ మాట, ఏక మనసులో ఉన్నారు, ఆస్తులు అమ్ముతున్నారు, ఉమ్మడి ఆస్తిగా ఉంచుకున్నారు, వాళ్ళ మధ్య అద్భుతాలు జరుగుతున్నాయి. 46, వారు ఏక మనసుకులై ప్రతి దినం ఆదివారమే కాదు ప్రతి దినం దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు, ఇంటింట రొట్టె విరుస్తున్నారు. ఆది సంఘం లోకాన్ని తలకిందులు చేసింది, ఆది సంఘం లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఆది సంఘం లోకానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది, మనకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. ఎన్నన్నా చెప్పండి ఆస్తుల జోరుకు మాకు రావద్దు అని మనం మాట్లాడితే సంఘం ఆస్తును జయించింది. నాకేం లాభం అని వెంపర్లాడే లోకాన్ని మనం చూస్తున్నాం. నాకు కాదు, నేనున్న సమాజానికి, నేనున్న లోకానికి లాభం కలగాలి. నేను త్యాగపూర్వకంగా జీవిస్తాను, నేను కోల్పోతాను, నేను నష్టపోతాను. ఈ రోజుకి కూడా మనం మాట్లాడుకుంటాం, ధవళేశ్వరం బ్యారేజ్ రాజమండ్రిలోను, లేకపోతే ఈ కృష్ణా జిల్లాలో ఉన్న ఆయకట్టలో ఎవరు సార్ ఆర్థర్ కాటన్ కట్టించాడు, ఏంటి లాభం ఆయనకి? అందరూ దోచుకున్నారు భారతదేశాన్ని మాట్లాడుతూ ఉంటే ఎందుకు సార్ థామస్ ఆర్థర్ కాటన్ అట్లా చేశారంటే, ఆయన లివింగ్ చర్చ్ లో మెంబర్, ఇచ్చేవాడు, కోల్పోవడానికి ఇష్టపడ్డాడు, పరోపకారం చేయాలనుకున్నాడు, భారత సమాజానికి మేలు చేయాలనుకున్నాడు, ఆయనకున్న ఆస్తులు కూడా ఖర్చు పెట్టాడు. లోకంలో ఎలాగైనా సరే నేను బాగుండాలి అనుకున్న పరిస్థితి నుంచి నేనేమైపోయినా పర్లేదు, కానీ నా లోకం రక్షించబడాలి, అది దేవుని సంఘం యొక్క ప్రయారిటీగా ఉండాలి. ఏదైనా ఆస్తి కోసమే చేస్తే, వాళ్ళు ఏం చేసిన ఆత్మల కోసమే చేశారు, ఆస్తుల కోసం చేయలేదు. యథార్థంగా ప్రభు సన్నిధిలో చెప్పగల మాట ఏంటంటే, ఎస్ఎఫ్జేలో ఎందుకు గ్రో అవుతున్నాము, ఎందుకు అనేక మంది వస్తున్నారు, ఏక మనసుతో ఉన్నాము, 193 సంఘాలు కలిసి ఉన్నాయన్న మాట దగ్గర నేను బలంగా చెప్పగలను మాట ఒకటి, మనం లోకస్తుల్లా ఉండాలనుకోవట్లేదు. వాక్యం ఎలా చెప్పిందో అలా ఉండాలనుకుంటున్నాం. ఎలా బోధిస్తే ఏమనుకుంటారు, ఏమనుకుంటారు కాదు, ఆయన చెప్పమన్నాడు కదా చెప్దాం, ఆయన సంఘాన్ని ఆయన కట్టుకుంటాడు, మనం ఆయన పని చేద్దాం. ఎంత ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి, ఎనవ చేయకపోతే ఎట్లాగా, డబ్బులు అరకపోతే ఎట్లాగా, అకౌంట్ నెంబర్ అవ్వకపోతే ఎట్లాగా, అంతా డబ్బే నాశనం చేసింది, అన్ని సంఘాలు డబ్బే నాశనం చేసింది. నిన్న ఒక సహోదరుడు చెప్తా ఉన్నాడు, ఉక్రెయిన్లో మెడికల్ స్టూడెంట్స్, అక్కడ ఒక మంచి ఫెలోషిప్ స్టార్ట్ అయిందట, డివైన్ లైఫ్ మినిస్ట్రీ, డిఎల్ఎం మినిస్ట్రీ, చాలా మంచి పరిచర్య, మెడికల్ స్టూడెంట్స్ ని పట్టుకున్న వాళ్ళు, చాలా మంచి పరిచర్య. అట్లాంటి పరిచర్యకి ఒక స్కీమ్ వచ్చిందట. ఏంటి ఆ స్కీమ్ అంటే, మనం ప్రాఫిట్స్ బాగా వస్తాయి, మనిషికి 1,50,000, 2 లక్షలు కట్టండి అని అన్నారట. ఎంత మంచి పరిచర్య, డబ్బులు కట్టమన్నారు, ఏదో మెయిల్ చేస్తారని చెప్పి డబ్బులు కట్టారు. తర్వాత ఆ పక్క కంపెనీ వాడు బోర్డు తిప్పేశాడు, మొత్తం స్మాష్ పరిచర్య అంతా. ఇవ్వటం సంఘం, సంఘం ధారాదత్తంగా ఇవ్వటం, కుమ్మరించడం సంఘం చేసే సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, ఆశీర్వాదాలు, లోకంలో పేరు, లోకంలో ఆస్తులు, లోకంలో అధికారం, దాన్ని ఆది సంఘంలో చూడలేదు. ఆది సంఘం వాళ్ళ ప్రయారిటీస్ ఆత్మ సంబంధమైనవి, పర సంబంధమైనవి. వాళ్ళ జీవిత విధానం ఎంత రాడికల్ గా ఉందో, ఎంత రాడికల్ గా ఉందో, క్రాస్ బేర్ క్రిస్టియన్స్ గా మనం చూస్తాం, సిలువ ధరించుకున్న సంఘముగా మనం చూస్తాం. సంఘం చచ్చిపోతూ లోకాన్ని బతికించేది, సంఘం నష్టపోతూ లోకానికి లాభం చేసేది, దాన్ని మనం చూస్తాం. అపొస్తల కార్యాల గ్రంథం 5:4-32 నుంచి 35 వరకు చదివితే అక్కడ ఆ మాట రాయబడుతుంది. 32 చదివితే ఏకాత్మ ఏకహృదయం. నేనంటాను యూనిటీ లేకపోతే అది సంఘమే కాదు, ఐక్యత లేకపోతే సంఘమే కాదు. దేవుడు త్రియేక దేవుడు, ఐక్యతను చూపించాడు, ఐక్యతను కోరుకున్నాడు, ఐక్యతనే మనకు మాదిరిగా సెట్ చేశాడు. ఐక్యత లేకపోతే ఎట్లాగా, కులాల పిచ్చి, రాజకీయ పార్టీల పిచ్చి, వర్గాల పిచ్చి, వర్ణాల పిచ్చి సంఘంలోకి రావడానికి వీల్లేదు. రావు అని కాదు, వస్తే సంఘం వాటిని జయించాలి, సంఘం వాటిని జయించాలి. ఏకాత్మ ఏకహృదయం, మనుషుల్ని సంపాదించుకున్నారు. 30:34 భూములైన ఇండ్లైనా కలిగిన వారు వాటిని అన్ని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తుల పాదాల వద్ద పెట్టి ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మను సంపాదించుకుంటున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటున్నారు, ఐక్యతను కాపాడుకుంటున్నారు. 33 బోధ ఏంటి, వారి బోధ ఎట్లా ఉంది, ఇదిగాక అపోస్తులు బాహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చారు. రాబోయే జీవితం ఈ జీవితం కోసం కాదు వాళ్ళ బోధ, రాబోయే జీవితం కోసమే వాళ్ళ బోధ. 35 వారు ప్రతి వాడికి వారి వారి అక్కర కొరది పంచిపెట్టింది గనుక ఎవరికి కొదువు లేదు. పంచేస్తున్నారు, ఏమి కొదువు లేదు. ఎంత ఆశ్చర్యకరమైన సంఘం, ఎంత మాదిరికరమైన సంఘం, దేవుని సంఘం. అపొస్తల కార్యాల గ్రంథం 5:27 నుంచి మనం చదివితే, 5 నేను మళ్ళీ అంటాను, ప్రాక్టికల్ గా ఉందా లేదా, ప్రాక్టికల్ గా ఉందా లేదా చెప్పడానికి బైబిల్ లేదు. దేవుడు బైబిల్ ఎలా ఉండమన్నాడో అది ప్రాక్టికల్ గా సాధ్యమైనా సాధ్యం కాకపోయినా అలా ఉండడానికి మనం ట్రై చేయాలి. మన వెలుచూపును బట్టి నడిచేది కాదు కదా, విశ్వాసాన్ని బట్టి కదా, మన ప్రమాణాలు భూ సంబంధమైన ప్రమాణాలు కాదు కదా, పరలోక ప్రమాణాలు కదా, సంఘం యొక్క ప్రమాణాలు. మనం చేసేదంతా ఈ తాత్కాలిక జీవితంలో ఏవో లాభాల కోసం కాదు కదా, శాశ్వత లాభాల కొరకు, పర సంబంధమైన నిత్య జీవన లాభాలు కదా. ఆదృక్పథంతో మనం కొనసాగాలి. అపొస్తల కార్యాల గ్రంథం 5:27 నుంచి మనం చదివితే, 27 మనం చదివితే, వారిని తీసుకొచ్చారు, సభలో నిలవబెట్టారు. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామాన్ని బట్టి బోధింపకూడదని మేము మీ ఖండితంగా ఆజ్ఞాపింపలేదా, ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పినందుకు పేతురు, అపొస్తలు, మనుషులకు కాదు దేవుడికే మేము లోబడాలి కదా, ఏమంటున్నారు, ఎందుకంటే మీ మాట విన్నాలా ఆయన మాట విన్నాలా, మీకు లోబడాలా ఆయనకు లోబడాలా, ఆయన చెప్పండి అన్నాడు, మీరేమో వద్దు అంటారు, చంపేస్తామంటారు, ఆయన చచ్చిపోండి అన్నాడు, మీరేమన్నా చేయండి, మేము చెప్పేది చెప్పేదే. ఏంటి ధైర్యం, ఏంటి తెగింపు, ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, అలాగే ఉండాలి, బైబిల్ అలాగే ఉండాలని చెప్పింది, బైబిల్ అలాగే ఉండాలి. పాము లాంటి వివేకం, తో పరిచయం చేయాలి. కానీ మనలో సత్యం కోసం, ప్రభువు కోసం, రాజ్యం కోసం నిలబడాలన్న తాపత్రయం లేకపోతే లోకం ఇట్టే మనలోకి వచ్చేస్తుంది. సులువుగా చుక్కులు పెట్టు పాపం, సులువుగా చుక్కులు పెట్టు పాపం. ప్రభునందు పిల్లరా, మనం బాప్తిస్మిచ్చి యోహాను జీవితాన్ని చూసిన, స్టెఫన్ జీవితాన్ని చూసిన, అపోస్తల జీవితాలు చూసిన, యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూసిన, వాళ్ళ సత్యం కోసం నిలబడ్డారు, వాళ్ళ సత్యం కోసం నిలబడ్డారు, సత్యం కోసం ఏమైనా చేయడానికి తెగించారు. ఈరోజు మనం అట్లా లేకపోతే మరలా మనం నామకార్థ స్థితిలో ఉన్నట్టే, లోకం యొక్క ప్రభావంలో ఉన్నట్టే, జీవాన్ని కోల్పోయినట్లే, డెడ్ చచ్చిగా ఉన్నట్టే, మృత సంఘముగా ఉన్నట్టే. ప్రభు దాన్ని కోరుకోవట్లేదు. సంఘంలో చాలా సూటిగా చెప్పాల్సిన మాటలేనంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం, ఈజ్ ద ఓన్లీ వే, ఆయన ద్వారా రక్షణ, అలా చెప్పాల్సిందే ఖచ్చితంగా. సరసోక్తులు భూతి మాటలు మాట్లాడకూడదు, తాగుబూతుగా ఉండకూడదు, జూద మాటలు ఆడకూడదు, బట్టలు చక్కగా వేసుకోవాలి, మోడెస్టీగా డ్రెస్సింగ్ ఉండాలి. సినిమాలు, ఈ భూతి సినిమాలు, ఈ అశ్లీలతతో కూడుకు సినిమాలు, మనల్ని అబద్ధంలో ముంచెత్తే సినిమాలు, వాటిని చూడకూడదు. ఇది చెప్పాల్సింది ఎవరు? సంఘమే. చేయాల్సింది ఎవరు? సంఘమే చేయాలి. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలుగా మనం సంఘముగా, మనం లోకంతో పాటు పరిగెత్తే వారిగా కాక, ప్రవాహంతో పాటు కొట్టుకుపోయేవారు కాక. ఒక మాట ఇలా అంటారు, బతుకున్న చేప కొట్టుకుపోతుంది, జీవముగల చేప నిలబడుతుంది, ఎదురుదిద్దుతుంది, ప్రవాహానికి ఎదురుదిద్దుతుంది. మనం జీవముగల దేవుని సంఘం అయితే లోకంలో కొట్టుకుపోము, లోకానికి ఎదురుదిద్దుతాము, లోకానికి ఎగ్జాంపుల్ సెట్ చేస్తాము, లోకంలో ఉన్న కొద్ది మందినైనా రక్షణలోకి నడిపిస్తాము, అగ్నికి ఆహుతి అయిపోతున్న వారిని కొద్ది మందినైనా రక్షించగలుగుతాము. మనం ఆ జీవముగల సంఘముగా, ప్రభావాన్ని చూపించే సంఘముగా, భూలోకాన్ని తలకిందులు చేసే సంఘముగా, ప్రభువు కోసం నిలబడే సంఘముగా, ప్రభు రాజ్యం కట్టడం కొరకు త్యాగాలు చేసే సంఘముగా మనం ఉండాలి. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించను గాక. ఆమేన్.